ఈయన వాదోపవాదముల వల్ల కీడు తప్ప మరొకటి ఉండదు. అందుకే తెలివైనవాడు వాదించడమన్నారు. మౌనేన కలహో నాస్తి, మౌనం వల్ల ఎప్పుడూ యుద్ధం ఉండదు. అందుకే కదా మహాత్ములు అప్పుడప్పుడు మౌనవ్రతాలు చేస్తూ ఉంటారు. కారణం అది వాడు ఇష్టంతో తిట్టేసుకునేవాడు. నువ్వేం బెంగెట్టుకోక తల చేతులు పెట్టు కూర్చో అంతే, వదిలిపోతుంది అంతే. మీకు చాలాసార్లు చెప్పాను, అయినా మరొక్కసారి చెప్పవలసిన గొప్ప ఘట్టం అది. బుద్ధ భగవానుడు ఒకనొకప్పుడు అందరిళ్ళకి భిక్షాటనకి వెళ్ళాడు. అలాగే ఓ పిసిని కొట్టాడు ఇంటికి వెళ్ళాడు, ఓ దౌర్భాగ్యుడు ఇంటికి. ఆ పిసిని కొట్టాడు, ఎంగిల్జి కూడా నాకేసేంత దౌర్భాగ్యుడు. భిక్షాందేహి అన్నాడు. వాడికి బుద్ధుని దొరగానే ఓ అరికాలు మంట నెత్తికెక్కింది. దొనపోతులో ఉన్న పని చేసుకోలేవా అని తిట్టాడు. బుద్ధుడు చిరునవ్వు నవ్వుతూ చేతులు కట్టుకుని అక్కడే ఉన్నట్ట తెగ తిట్టాడు. దొనపోత అన్నాడు, అదన్నాడు, ఇదన్నాడు, గొడ్డు అన్నాడు, పని చేసుకోలేవా అన్నాడు, దొంగవన్నాడు, తెగ తిట్టేస్తూనే ఉన్నాడు బుద్ధుణ్ణి. ఎన్ని తిడుతున్నా బుద్ధుడు అలా నవ్వుతూనే ఉన్నట్ట. తిట్టి తిట్టి ఎంతసేపు తిడతారండి, చూడు నోరు పడిపోయింది, నోరు పడిపోయేసరికి వాడికి ఒళ్ళు మండిపోయింది, నోరు పడిపోయేసరికి ఇంకా చేతులు పెట్టలా, చేతులులా ఊపి అన్నాడు. ఊపి 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 చేతులు పడిపోయి, చేతులు కూడా నెప్పెడతాయిగా మరి గూళ్ళు పడిపోయాయి. ఆ తర్వాత ఇక తలకాయ ఊపాడు అన్నాడు. తలకాయ కూడా బెణికించేవరకి తలకాయ మెడకాయ బెణికితే ఈ మధ్యన ఏదో పట్టీలు వేస్తున్నారులేండి, అలా పట్టి వేసే స్థితి వచ్చింది. అప్పుడు అనుమానం వచ్చింది, తిట్టే తలకాయ ఊపా, చేతులుపా, కాళ్ళు ఊపా, ఎన్ని ఊపినా సరే దుంప దగ్గ వీడు అలా నవ్వుతూనే ఉన్నాడు, ఈయన ఎవరో మహానుభావుడేమో అని అనుమానం వచ్చి వెంటనే కాళ్ళ మీద పడిపోయి, అయ్యా మహానుభవ నీరసం వచ్చిందండి అయ్యా, ఎంత తీరితే ఇంకోళ్ళు ఎవరన్నా అయితే నువ్వెంత నువ్వెంత అంటా, నేను అంతవాడిని ఇంతవాడిని, నేను మీదకి తగాదాకు వస్తాను, మేము చాలా మందిని చూసాం ఇలాంటి వాడిని, ఇంత తిట్టినా నువ్వు కిక్కును వంటలు లేదు, ఏమి సాధన చేసామని అడిగట. అప్పుడు ఆ బుద్ధుడు అన్నమాట ఏమన్నాడో తెలుసా, నాయనా నీవు ఒక ఆవు నాకు దానం ఇచ్చావు అనుకో, అప్పుడు ఆవు ఎవరిది, దానం ఇచ్చాను కాబట్టి మీది, ఆ దానం ఇచ్చిన వెంటనే నాకు ఆ దానం వద్దు పుచ్చుకోను అన్నాను అనుకో, అప్పుడు ఎవరిది, పుచ్చుకోను అన్నారు కదండి, మీదేనండి మా నాదేనండి అన్నట్ట. నువ్వు ఒక దానం ఇచ్చినప్పుడు నేను పుచ్చుకోనాను, కానీ ఆ దానం తిరిగి నీదే, మీరు ఎవరినో పట్టుకొచ్చి ఇవ్వండి ఏనుడు పదార్లు, నేను పుచ్చుకోనంటే ఏమవుతుంది, మీదే అంటే నేను అన్న అనుకోండి, ఇప్పుడు వ్యంగ్యం పెట్టుకోదు మీరు. అక్కడ నువ్వు నాకు తిట్లు ఇచ్చావు ఇందాక నుంచి గంట నుంచి ఎడాపెడ ఎడాపెడ తెగ తిట్టావు, ఆ తిట్లే నాకు దానం ఇచ్చావు, నేను పుచ్చుకోకుండా ఉన్నాను, ఇప్పుడు ఈ తిట్లు ఎవరివి. వాడు ఒక్కసారి వెరమోహం వేసేట, నావేనండి అన్నట్ట, మరి నిన్ను నువ్వు తిట్టుకుంటూ ఉంటే నాకేం బెంగ, అందుకే నవ్వుతున్నాను అన్నట్ట. ఎవడన్నా తిడితే అలా నవ్వండి మీరు కూడా, ప్రయత్నం చేయండి, కాసేపు నాకు ఎవడన్నా అలాగే బయటకు వచ్చి నేను అంతవాడిని ఇంతవాడిని మీ దగ్గర చెడబడి తిట్టాడు అనుకోండి, ఏం పర్వాలేదు, మీరు నవ్వుతూ ఉండండి, వాడే తిట్టుకుపోతాడు, వాడికి నోరు పడిపోతుంది, చేతులు పడిపోతే తలకే పడిపోతుంది, మనకు ఆనందం, వాడిని వాడే తిట్టుకుంటున్నాడు. ఇది కనుక చేసామంటే అత్తకి కోడలికి దెబ్బలాట రాదు, మొగుడు పెళ్ళాలకి దెబ్బలాట రాదు, గురువుకి శిష్యుడికి తగాద రాదు, అసలు ఎవరికి తగాద రాదు, మా చెడ్డ సుఖం అన్నమాట ఇది. అందువల్ల ఆ తెలివితేటల్ని మనిషి ఉపయోగించవలెను, అదే జ్ఞానము అంటే. దేవేంద్రుడు అత్యద్భుతమైనటువంటి మేధా సంపదతో ఆ రజిని తన తండ్రిని చేసుకుని చివరికి తన సామ్రాజ్యం తానే పొందగలిగాడు. రజి తపస్సు కడిపోయాడు. రజిపుత్రుడు నూరూరు అని చెప్పాం కదా, వాళ్ళకి రాజేయులు అని పేరు. సద్గుణాలు కలిగిన వారు, బలం కలిగిన వారు. తండ్రి అడవికి వెళ్ళాక వాళ్ళు హాయిగా రాజ్యపాలన చేసుకుంటూ ఉంటే ఎవడో వచ్చి అన్నట్ట, ఇంద్రుడు చాలా తెలివైనవాడు, నిజానికి రాజ్యం స్వర్గం అంతా మీ నాన్నదే, మీ నాన్న దగ్గరికి వెళ్ళి నన్ను దత్తత తీసేసుకోమని ఇంద్రుడు దొంగదత్త తెలిపోయి రాజ్యం లాగేశాడు. అసలు కొడుకులు ఉండగా దత్తత వాళ్ళకి ఎలా చెందుతుంది సామ్రాజ్యం అని మెలెట్టాట. ఎవడో బలే పెడుతూ ఉంటారులేండి మెలిగాళ్ళు. ఈ పిచ్చపేనుగులు నమ్మేశారు, ఏ ఇంద్ర మా నాన్నని మోసగించి ఆయనకి నువ్వు దత్త తెలిపోయి సామ్రాజ్యం లాక్కున్నావట, మా సామ్రాజ్యం మాది అని వాళ్ళు ఏం చేశారట, వెంటనే ఆ రాజ్యం లాగేశారట. రజిపుత్రై తదాచ్ఛిన్నం బలాదింద్రస్య వైభవం యజ్ఞ భాగంతు రాజ్యం చ తతో గుణబలాన్వితై. ఆ రజి కొడుకులు బలంగా ఇంద్రుని వెతకబడి మహాబలవంతులు కాబట్టి చావగొట్టి ఇంద్రలా వైభవం లాక్కున్నారు. స్వర్గసింహాసనంతో పాటుగా యజ్ఞ భాగాలు కూడా, యజ్ఞంలో హవ్యాన్ని ఇంద్రుడు సేకరించాలి, అవి కూడా వీళ్ళు లాగేస్తున్నారట. ఈ విధంగా ఇంద్రుడికి తిండి లేక రాజ్యం లేక మలమలమాడిపోయాడు. యజ్ఞంలో ద్రవ్యాలు సక్రమంగా పడి వాటిని సేకరిస్తేనే దేవతలు బతుకుతారు. యజ్ఞభాగాలు ఎవరైనా హరిస్తే ఇక వాళ్ళు హరి అంటారు. పాపం ఇంద్రుడు రాజ్యభ్రష్టత యజ్ఞభాగ భ్రష్టత వల్ల నీరసపడి గురువు అయిన బృహస్పతి దగ్గరికి వెళ్ళాడు. గురువుగారు, ఈ రచిపుత్రులు నన్ను పీడించేస్తున్నారండి, రాజ్యం లేదు, యజ్ఞభాగం లేదు, రజకుమారులు రెండు లాగేసుకున్నారు, నువ్వే ఏదన్నా ఒక ఉపకారం చెయ్యి, బుద్ధిమంతులలో ఉత్తముడివి, నాకు మరలా రాజ్యం ఇప్పించు. బుద్ధికి బృహస్పతి అంటారు కదా, మరి తెలివైన వాడివి, నా రాజ్యం నాకు రప్పించాలి. అంత గొప్ప తండ్రికి ఇలాంటి దౌర్భాగ్యంలో పుట్టారు అని బాధపడ్డట. బృహస్పతి చాలా తెలివిగా ఏం చేశాట, ఇంద్రుడికి మంత్రబలంతో తాత్కాలికంగా ఆకలి తీర్చి ఆపై గ్రహశాంతులు చేయించాట. గ్రహశాంతులు ఇంద్రుడు కూడా చేసుకోవాల్సిందే. గ్రహాల అనుగ్రహం పొందితే కానీ నిగ్రహింపబడిన ఇంద్రుడు కూడా మళ్ళీ తన బలం పొందలేకపోయాడు. ఆ తర్వాత కొంతమంది శిష్యుల్ని తయారు చేసి, ఒరే మీరు వెళ్ళండిరా, రజి కొడుకులు బలంగా ఉండడానికి కారణం వేదాన్ని నమ్మడమే, వేదానికి వ్యతిరేకంగా వాళ్ళని నడుచుకునేలాగా చెయ్యి, వాళ్ళ బుద్ధి మార్చేస్తే అధర్మాన్ని ఆశ్రయిస్తారు వాళ్ళు, ఆ రకంగా వాళ్ళు వేదభ్రష్టులు అవుతారు. ఒక్కసారి వేదభ్రష్టులు అయ్యారా, ఒక్కసారి కర్మభ్రష్టులు అయ్యారా, వాళ్ళ రాజ్యాన్ని వాళ్ళ దగ్గర నుంచి మనం లాగేసుకోవచ్చు అనగా ఈ శిష్యులు వెళ్ళారట రజి కొడుకుల దగ్గర. మెల్లిగా చేరి వాడికి వేదము మీద వ్యతిరేకం కలిగేలా చేశారు. పురాణాల మీద, ధర్మాల మీద, శాస్త్రాల మీద అసహ్యం కలిగేలా చేశారు. క్రమంగా వేద మార్గం నుండి పరిభ్రష్టులైపోయిన వాళ్ళు హేతువాదులైపోయారు, నాస్తికులైపోయారు, తమిళనాడులో డిఎంకే పార్టీ లాగా తయారయ్యారు వాళ్ళంతా. అంతే తెలుసా మీకు ఆ విషయం, ద్రావిడ కజికం పార్టీలన్నీ కూడా వేదాలు లేవు, బ్రాహ్మణులు లేరు, యజ్ఞాలు లేవు, ఇదంతా దండగ, ఈ గుళ్ళు గోపురాలు దండగ అంటారు. అందులోంచి పుట్టిందే ఏఐఏడిఎంకే కూడా. ఈ రకంగా ఈ రెండు పార్టీలు కలిసి వేదబాహ్యమైన ధర్మాన్ని అవలంబిస్తూ ఉంటాయి. అందుకే ఇప్పుడు జయేంద్ర సరస్వతి స్వామి వారిని కూడా తీసుకెళ్లి జైల్లో పారేయటం. ఇలాంటి వేదబాహ్యమైన లక్షణాలు కలిగితే అక్కడ రావాల్సిన అనర్థాలన్నీ వస్తాయి. ఇంద్రుడు భూలోకానికి వచ్చేశాడు. ఓహో, వేదబాహ్యులు అయ్యారు, ఇక వీళ్ళని బతకనివ్వకూడదు అనుకున్నాడు. వెంటనే ధర్మ మార్గ బహిష్కృతులారా, రాజపుత్రులారా, రెండు యుద్ధానికి అన్నట్ట. ఇంతో పూర్వం వాళ్ళు ఎదురుగుండా నిలబడ్డానికి వణికిపోయేవాడు ఇంద్రుడు. అటువంటిది జగాన శక్రోధరణే సర్వాన్ ధర్మ బహిష్కృతాన్, యుద్ధంలో వాళ్ళందరినీ చంపి పారేశాడు. అంతే, ఎప్పుడైతే ధర్మం లేదో, ఎప్పుడైతే వేద మార్గానికి వ్యతిరేకంగా వెళ్ళారో అటువంటి వాళ్ళందరినీ నరికి ముక్కలు 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 కింద కొట్టి పారేశాడు. ఇంకిప్పుడు రజి కొడుకులు లేరు. మళ్ళీ ఎవరు, నహుషుడి కొడుకులు పెద్దవాళ్ళల్లో వాళ్ళల్లో ఐదుగురు గొప్పవాళ్ళు ఉన్నారు. అందులో యతి, యయాతి, సంయాతి, ఉద్భవుడు, పాంచి, ఆపై మరో భార్య కొడుకులు సయాతి, మేఘ సంయాతి. వీళ్ళల్లో యతి అనేవాడు మొదట్లోనే చిన్నప్పుడే, నాకు ఈ సృష్టిలో కోరికలు లేవు, సన్యాసిని వెళ్ళిపోతాను అని అరణ్యానికి వెళ్ళిపోయి సన్యాస దీక్షతో ఉన్నాడు. ఇంకా రెండోవాడు యయాతి, ఆయన ధర్మాత్ముడు. ఆయన దగ్గరికి వెళ్ళారట ప్రజలంతా, ఋషులంతా. అత్యద్భుత విశేషాలు తర్వాత కాలంలో మనం చెప్పుకుందాం.
విద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ
పవిత్ర అష్టాదశ మహాపురాణ ప్రవచన కార్యక్రమం అనే ఒక యజ్ఞాన్ని అంబికాధర్ పార్వతి వారు మనకు సమర్పిస్తూ అందులో పదవ యాగ సామగ్రిగా మత్స్య పురాణాన్ని మనకిస్తున్నారు. ఈ పదవ పురాణం జరుగుతూ ఉంటే యజ్ఞం జరిగినప్పుడు మధ్యలో వర్షం రావడం అనేది సహజం. అంచేత ఈ పురాణం కూడా ఒక యజ్ఞం కాబట్టి అందులో నిన్న కిరీటధారణ అయ్యింది కదా, అమృత స్నానం చేసి తీరాలి అనుకున్నాను. ఏంటి ఇవాళ పొద్దున్నుంచి వాళ్ళు వర్షం పడలేదు అని, సరే దైవానుగ్రహం. ఆ యాగ అమృత స్నానంలాగా కిరీటధారణ అనంతరం ఖచ్చితంగా వర్షం పడాలి, ఇలా పడకపోతే ఏదో చిన్న చెత్తగా లోపం జరిగినట్టు అని శాస్త్రం. అలా కాకుండా ఆ లోపం లేదని నిరూపిస్తూ ఇవాళ వర్షం పడింది, అదే భగవద్ అనుగ్రహం, అమ్మ యొక్క అనుగ్రహం. సరే, వర్షం పడ్డాక ఉరుములు మెరుపులు ఉంటాయి, పిడుగులు పడతాయి,
అందుకే ఇప్పుడు ఎవరో ఈ పక్క నుంచి పిడుగులు పెడుతూ పెడుతున్నాయి, బురుమురు మెరుపులు మధ్య మధ్యలో. అంచేత భగవంతుడు ఏంటంటే, పైన పిడుగులు లేకపోతే మానవుడు నోటి నుంచి తీసుకొస్తూ ఉంటాడు ఈ ఉరుములు మెరుపులు పిడుగులు కూడా. సరే, ఈ పవిత్ర మత్స్య స్వరూపుడైనటువంటి శ్రీమన్నారాయణుడు, ఆదినారాయణుడు మనువుకి చంద్రవంశం కథ అడిగిన మీద చెప్పడం మొదలెట్టాడు. దీనిని సౌనకాది మహామునులకు సూత మహర్షి కూడా చెబుతున్నాడు. అందులో భాగంగా పురూరవుని యొక్క వంశంలో పుట్టినటువంటి ఆ నహుషాదుల చరిత్ర, నహుషుడికి యాతి యయాతి మున్నగు ఏడుగురు కొడుకులు ఉన్నారని, అందులో మొట్టమొదటివాడు యాతి అనేవాడు చిన్నప్పటి నుంచే వైరాగ్యం పెంచుకున్నాడు. ఈ ప్రపంచంలో ఎన్ని ఉన్నా చిట్ట చివరికి మిగిలే సత్యం ఒకటి అని పదే పదే తెలుసు కాబట్టి ఆ సత్యాన్ని గుర్తించి చిన్నప్పుడే వైరాగ్య భావం పొంది ఆయన తపస్సుకు వెళ్ళిపోయాడు. అలా తపస్సుకు వెళ్ళిపోయిన తర్వాత ఇక మరి రాజ్యానికి ఎవరు రాజవ్వాలి? ఆయన తరువాతి వాడైనటువంటి యయాతి రాజయ్యాడు. ఈ యయాతి చిన్నప్పటి నుంచి ధర్మాత్ముడు. అసలు ఆ వంశంలో ఎక్కువ మంది ధర్మాత్ముడు, అధర్మ పురులు చాలా తక్కువ మంది ఉండేవారు. ఈ సప్తద్వీప వసుంధర వలయమంతా తన సామర్థ్యంతో ధర్మం తప్పకుండా సత్యం తప్పకుండా పరిపాలించాడు ఆయన. ఆయనకు కూడా అనుకోకుండా మామగారి కారణంగా శాపం వస్తే ఆ శాపాన్ని తన చిన్న కొడుక్కి తాత్కాలికంగా అంటగట్టి వార్ధక్యం నుంచి తనను తాను రక్షించుకున్నాడు అనగానే ఆ సౌండ్ వస్తుంది తీసేమన్నట్టుగా చెప్పలేదు. దాని మీద చంద్ర చెక్క మీద చెక్కుతున్నారు, ఆ చెక్క డబడబలాడుతుంది, చాలా సౌండ్లు వస్తున్నాయి ఏవే ఉంటావు. అంచేత అందరూ కూడా నిశ్శబ్దం పాటించడానికి ఎప్పుడూ అలవాటు పడ్డారు. ఇవాళ ఏదో కొద్దిగా శబ్దం వస్తుంది. వర్షం అవబృత స్థానం కోసమే కానీ ఉరుములు మెరుపులు ఎక్కువసేపు కంటిన్యూషన్గా ఉండకూడదు, మళ్ళీ అది ఇబ్బంది. ఋషులు క్లుప్తంగా విన్నారు ఈ మాట, కిమర్థం పౌరవో వంశ శ్రేష్టత్వం ప్రాపభూతలే జ్యేష్ఠస్యాపియదోర్వంశ కిమర్థం హీయతే శ్రియా. ఏమి యయాతికి పుట్టిన సంతానంలో ఆఖరి సంతానం వల్ల అతనికి వార్ధక్యం తాత్కాలికంగా తప్పింది అని చెబుతున్నావు నువ్వు? అసలు యయాతి గారికి ఎందుకు తన మామగారి వల్ల శాపం వచ్చింది? లోకంలో పరమశ్రేష్ఠుడు అని పేరు పొందినటువంటి యయాతి గారు ఏం దోషం చేసి ఉంటాడు? యయాతి చరిత్ర సంపూర్ణంగా వినాలి. ఎందుకనంటే రామనామాన్ని లోకంలో అంతలా చాటినవాడు మరొకడదేట. యయాతి చాలా గొప్ప రామభక్తుడండి, అందరికీ కొందరికి తెలుసు, కొందరికి తెలియకపోవచ్చు. రాముడు కథ అంటే అబద్ధం కానీ, ఇది రాముడికి ఆంజనేయుడికి యుద్ధం జరిగింది అనే కథ అబద్ధం కానీ అదేమి మన అష్టాదశ పురాణాల్లో లేదు. మరి ఎక్కడి నుంచి వచ్చింది అని ఆలోచించగా చివరికి సంహితుల్లో కథ, అది పరాశర సంహితుల్లో కథ. మొత్తం మీద ఏది ఏమైనా రామాంజనేయ యుద్ధం అనేటటువంటిది ఈ సృష్టిలో ఒక సుప్రమైన ప్రసిద్ధికెక్కిన ఒక కథ. ఆ కథలలో ఎందుకు ఈ కథ ఇలా ప్రసిద్ధికెక్కిందంటే కల్పభేదం వల్ల అని పరాశరుడు చెప్పాడు. యయాతి ఆ కథాక్రమం ప్రకారంగా గొప్ప రామభక్తుడు, కాస్త కొస్త రామభక్తుడు కాదు, నిరంతరం రామనామ సంకీర్తన చేసి తన జీవితాన్ని ధన్యం చేసుకున్నవాడు ఆయన. అటువంటి యయాతి, రాజఋషి అని పిలువబడిన యయాతి చరిత్ర విని తీరాలి. ఆ యయాతి చరిత్రనట దేవతలు కూడా అభినందిస్తారట. ఇక్కడ ఒక మాట చెప్పాడు ఏమని, పుణ్యం పవిత్రం ఆయుష్యం యయాతి చరితం మహత్ అని. ఈ యయాతి చరిత్ర పుణ్యము, పుణ్యాన్ని పెంచుతుంది, ఆయుష్యం, ఆయుష్యుని పెంచుతుంది. ఈ యయాతి చరిత మహత్తరమైనది. ఎందుకు ఆయుష్ పెంచుతుంది? చెప్పగా రామాయణం వల్ల కాకపోయినా పరాశర సంహిత వల్ల యయాతి మహారాజు గారు ఒకప్పుడు అనుకోకుండా రాముడి చేతిలో చంపబడతాడని ఒక ప్రసిద్ధి విని ఆంజనేయుడిని ఆశ్రయించి చివరికి రామనామ బలంతో బయటపడ్డాడు. రామనామ బలంతో ఆయుర్దాయాన్ని పెంచుకోవచ్చని లోకానికి ఏ రకంగా అయినా నిరూపించిన వాడు యయాతి.
అటువంటి యయాతి మహారాజు చరిత్ర విని తీరాలి, దేవతలు కూడా అభినందిస్తారు దీనిని అని సౌనకాదులు సూతుణ్ణి కోరగా ఆ సూతుడు ఇలా అన్నాడు, ఋషులారా మీరందరూ చాలా గొప్పది,
పూర్వం ఇదే కథని శతానీకుడు అనేటటువంటి జనమేజయుని కుమారుడు సౌనక మహర్షి ద్వారా విన్నాడు, నేను మీకు చెబుతున్నాను. అది కూడా మత్స్యనారాయణుడు మనువుకు చెప్పిన ఆ కథనే మీకు చెబుతున్నాను, వినండి. ప్రజాపతి నుంచి 8వ తరానికి చెందిన శతానీకుడు అనేవాడు జనమేజయ మహారాజు గారి కొడుకు. ఈ జనమేజయ మహారాజు గారి కొడుక్కి ఒకసారి అనుకోకుండా ఒక ఒళ్ళంత కుష్ఠరోగం వచ్చిందిట, ఎర్రని మచ్చలు వచ్చాయి. ఈ రోగంలోంచి ఎలా బయటపడాలి అని ఆయన అనుకుంటూ ఉంటే, అంత తేలిక కాదండి ఈ రోగం నుంచి బయటపడడం, మందులు లేవు దీనికి అని వైద్యులంతా తేల్చి చెప్పారట. అప్పుడు ఏం చెయ్యాలని ఆయన ఆలోచించగా ఆలోచించగా అనుకోకుండా సౌనకుడు అని ఒక మహానుభావుడు ఒక ఋషి వచ్చాడు. ఈ సౌనక మహర్షి సూతుడి ద్వారా పురాణాలు వినే సౌనకుడు ఒకడు కాదు, ఈయన ఇంకో సౌనకుడు. ఆయన రాగానే వెంటనే భక్తి శ్రద్ధలతో ఈ శతానీకుడు జనమేజయ మహారాజు గారి కొడుకు అడిగాడట, స్వామి నాకు ఏ జన్మలో పాపం రొట్టుకున్నది?
హరివాసుదేవ్,
ఏ జన్మ పాపము? పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ బాధతే, పూర్వజన్మలో చేసిన మహాపాపం వ్యాధి రూపంలో పీడిస్తుందని శాస్త్రం. ఈ రోగం పట్టుకుంది బాబు, ఇందులోంచి బయటపడాలంటే ఏం చేయాలని అడిగట. దానికి ఒకటే వర్త, చంద్రుడు ఆరోగ్యం ఇస్తాడు, చంద్రుడు ఔషధాలని అభివృద్ధి చేస్తాడు. చంద్రుణ్ణి ఓషధి కారకుడు అని పేరు, అసలు ఓషధులకు ఆయన మూలకారకుడు. అందువల్ల అటువంటి ఆ చంద్రభగవానుడి వంశంలో పుట్టిన యయాతి అని ఒక మహారాజు ఉన్నాడు. ఆయనకు అనుకోకుండా ముసలితనం వస్తే ఆ ముసలితనాన్ని తన చిన్న కొడుక్కిచ్చి కొంతకాలం తన ఆ వార్ధక్యం అనే రోగాన్ని తొలగించుకున్నాడు. ఆ కథ వింటే నీకు ఈ రోగం పోతుంది అన్నట్ట. అయ్య బాబా అయితే ఇంకేముంది చెప్పండి. అయితే కథ వినాలి అంటే రోగం పోవడానికి వినాలండి, మామూలుగా వినడానికి అయితే ఏం ఇబ్బంది లేదు. స్నానం చేసి దేవాలయంలో కూర్చుని భక్తి శ్రద్ధలతో ఉపవాసంతో వింటే రోగం పోతుంది ఇది, అలా చేయమని కానీ ఆయన అలాగే స్నానం చేసి విభూతి పూసుకుని ఉపవాసంతో ఈ కథ విన్నాడు. ఆ సౌనకుడు ఆయనకి ఆ రోగం తొలగడానికి ఆ కథ చెప్పాడు. యయాతి రాజఋషి దేవేంద్రుడితో సమానంగా ప్రకాశించిన మహానుభావుడు, అటువంటి ఆ రాజుగారి చరిత్ర నీ రోగం తొలగడానికి చెబుతున్నాను విను. అత్యంత ప్రాచీన కాలంలో దేవతలకి రాజు ఇంద్రుడు, రాక్షసులకు రాజు వృషపర్వుడు. ఇదంతా కృతయుగం ఘట్టం కదా మరి, యయాతి మహారాజు గారు వీళ్ళందరూ కృతయుగం నాటి వాళ్ళు, చంద్రుడి తర్వాత వాళ్ళే కదా మరి. ఆ వృషపర్వుడు దేవ దానవుల యుద్ధంలో దేవతలకి మంచి పక్కలో బలిలో ఉండేవాట. ఎలా ఉండగలిగాడు అంటే గురువు యొక్క కటాక్షం, గురుకృపాహి కేవలం. దేవతలందరికీ గురువేమో బృహస్పతి, రాక్షసులందరికీ గురువు శుక్రాచార్యుడు. బృహస్పతి శుక్రుడు అన్ని విషయాల్లో నువ్వా నేనా అని ఉండేవారు, కానీ బృహస్పతి కంటే శుక్రాచార్యుడు ఎక్కువ శక్తి ఉన్నవాడు. ఆయన దురదృష్టం ఏంటంటే పనికి మాలిన పార్టీని ఆశ్రయించాడు, అంతే తేడా. ఒక గొప్ప వ్యక్తి చెత్త మనుషుల్ని ఆశ్రయిస్తే ఏమవుతారనే దానికి ఉదాహరణ శుక్రాచార్యుడు. అంతటి గొప్పవాడు మరొకడు లేడు భూలోకంలో అసలు. కాకపోతే ఎటు వచ్చి ఎటుపోయినా ముందు పుట్టిన కారణం చేతనో లేదా కొంచెం పట్టుకోవడంలో తేడాలోనో ఇబ్బంది జరిగింది. ముందుగా సరాసరి మహాత్ముడు బృహస్పతి దేవతల్ని పట్టేశాడు, వాళ్ళ గురువు అయిపోయాడు. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చాడు ఈయన, అప్పటికే కొంచెం ఆలస్యమైంది. దేవతలకి ఒక గురువు ఉన్నాడు, రెండో గురువుని వాళ్ళు ఆశ్రయించరు. అప్పటికే శుక్రాచార్యుడు ప్రయత్నం చేశాడు, దేవతల్లో మిగతా వాళ్ళన్నా తను గురువుగా పెట్టుకుంటారేమో, ఉద్యోగం ఇస్తారేమో అని. ఇవ్వాల కొన్ని దిక్కుమాల మేనేజ్మెంట్లు ఉంటాయి, వాళ్ళకి పండితులు అక్కర్లా, వాళ్ళు ఏడిపిస్తూ ఉంటారు వాళ్ళు. ఆ దరిద్రపు మేనేజ్మెంట్ లక్షణాల్లో అప్పట్లో కొంచెం ఇంద్రాదులకు కూడా ఉన్నాయి. అందుకని బృహస్పతి గారిని ఆదరించారు కానీ శుక్రాచార్యుడిని రానివ్వాల. అప్పుడు శుక్రుడు ఏం చేయాలి, తాను కూడా గొప్పవాడిని నిరూపించుకోవాలి. ఆ పరిస్థితుల్లో రాక్షసులు ఆయన్ని పట్టుకున్నారట. పట్టుకొని, ప్రభు శుక్రాచార్య, ఈ దేవతలందరూ బృహస్పతి యొక్క నేతృత్వంలో మమ్మల్ని చావగొడుతున్నారు. బృహస్పతి వాళ్ళకి మంత్రాలు తంత్రాలు బాగా బోధించి యజ్ఞాలు చేసి వాళ్ళకి శక్తులిచ్చి మా మీద ఉసుగురుపుతున్నాడు. అంచేత సద్గురువు యొక్క అనుగ్రహం వల్ల, వేద మంత్రాలతో కూడిన హోమాల బలం వల్ల దేవతలు మమ్మల్ని జయిస్తున్నారు. మాకు అలాంటి గురువు లేడు, నువ్వు మా గురువుగా వచ్చి మమ్మల్ని అనుగ్రహించమన్నారు. అప్పటి నుంచి శుక్రాచార్యుడు వాడు గురువు అయ్యాడు. ఈయన వచ్చాకే రాక్షసులు దేవతల్ని చావగొట్టగలిగారు. ఎప్పటికప్పుడు రాక్షస వంశాన్ని తన శక్తితో నిలబెట్టేవాడు. కాకపోతే రాక్షసులు అపవిత్రులైన కారణం చేత గురువును ఒక్కొక్కప్పుడు ధిక్కరించడాలు, లేదా అసలు ఆ పార్టీ ఎటువంటిది కాబట్టి విష్ణువు అనుగ్రహం లేకపోవటంలో విష్ణు విరోధులు వాళ్ళు, ఆ కారణం చేత నశించిపోతూ ఉండేవారు. ఎన్ని నశించిపోయినా ఎప్పటికప్పుడు వాళ్ళ వంశాన్ని బట్టి నిలబెడుతూ ఉండేవాడు శుక్రాచార్యుడు. ఇటువంటి శుక్రాచార్యుడు ఒకప్పుడు తలక్రిందులుగా తపస్సు చేశాడట, శివుణ్ణి మెప్పించాడు, శివుడు ప్రత్యక్షం అయ్యాడు. ఏం వరం కావాలో కోరుకోమంటే, పరమేశ్వర మామూలు వరం కాదు, నాకు మృత సంజీవని విద్య కావాలి అన్నట్టు. అంటే చచ్చిపోయిన వాడిని బతికించే విద్య కావాలి. బాగుందయ్యా, చచ్చేవాడిని బతికించే మృత సంజీవని కావాలంటే ఈ తపస్సు సరిపోదు. ఒక చెట్టుకి తలకిందులుగా వెళ్ళాడు, పొగని ఆహారంగా తీసుకో. తలకిందులుగా వెళ్ళాడుతూ 100 ఏళ్ళు పొగని పీల్చుకుంటూ తపస్సు చేయి, అప్పుడు బతికితే నీకు నేను మృత సంజీవని ఇచ్చేస్తానట. అసలు మామూలుగానే చుట్ట ఎవడన బయట కాలుస్తుంటే ఇక్కడ దాకా ఘాటు వచ్చి నాకు చికాకు వచ్చేస్తుంది, అక్కడ చెట్టమంట. అంచేతే నా గర్భగాలు ఒకరిద్దరు చుట్టాలు ఉన్నారు, ఈ చుట్టగాలుపుగాళ్ళు, వాళ్ళు వస్తే మా ఇంట్లో కూడా కాల్చడానికి లేకుండా బయటికి పోతూ ఉంటారు, నేను ఎక్కడ ఏమంటాను అని. నేనేం అనలేను పెద్దవాడని. నాకు అత్యంత అసహ్యకరమైనటువంటి వ్యసనాలలో ఈ చుట్ట అంటే ఒకటి అనమాట. ఆ చుట్ట పీల్చేవాడంటే చెట్ట బాధ. అటువంటి ధూమాన్ని ఒక పూట పీలిస్తే చచ్చిపోయినట్టే రాబోటివాడు. 100 ఏళ్ళు పీలుస్తూ తపస్సు చేయమన్నాడు శివుడు మృత సంజీవుని కోసం. అలాంటి పొగలన్నీ అంటే ఆయన ఎంత పరీక్ష పెట్టాడు చూడండి, అది మామూలు విద్య కాదు, మరి ఇవ్వకూడదు. అందుకని ధూమాహారో ధూమాన్ని ఆహారం చేసుకుని ఆ శుక్రుడు ఆయన చెప్పిన ప్రకారంగా చెట్టుకి తలకిందులుగా వెళ్ళాడాడు. 100 దివ్య సంవత్సరాలు తపస్సు చేశాడట. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. పంచబ్రహ్మషడంగ బీజ సహిత ప్రాసాద పంచాక్షరి చెంచన్ మంత్ర పరంపరా పరమ నిష్ఠా తత్పరత్వం బునను మన్సుంగొండ అనుంగు పెండ్లి కొడుకు మధ్యాహ్న కాలం పుసేవిల్చు. మంచు కొండ హిమవత్ పర్వతం యొక్క ముద్దుల అల్లుడు పరమేశ్వరుడు జగన్నాటక సూత్రధారి, అంతటి మహాత్ముణ్ణి, ఆ జగన్నాయకుణ్ణి భక్తి శ్రద్ధలతో ఓం నమ శివాయ అంటూ తలక్రిందులుగా వేళ్లాడుతూ తపస్సు చేసి మెప్పించగా, ఈ 100 సంవత్సరాల తరువాత పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకున్నట్ట. ఇదివరకే అడిగాను స్వామి నిన్ను, నేను కేవలం ఈ తపస్సు మృత సంజీవని విద్య కోసమే, మరొక విద్య ఏదీ వద్దు నాకు, కేవలం సంజీవని కావాలి. నేనంటే ఫలానా వాణ్ణి అని లోకంలో నిరూపించాలి. జ్ఞాని అయిన వాడికి కొన్ని లక్షణాలు ఉంటాయట. సజ్జనులకు పుట్టుకతో వచ్చే లక్షణాలు ఏమిటో తెలుసా? ఆపదలందు ధైర్య గుణము, అంచిత సంపదలందు తాల్మియుల్ భూపసభాంతరాళముల పుష్కల వాక్చతురత్వము ఆజి బాహాపటు శక్తియుల్ ప్రకృతి జన్య గుణంబులు సజ్జనాళికి ఆపదలందు ధైర్య గుణము అంచిత సంపదలందు తాల్మియులు భూపసభాంతరాళముల పుష్కల వాక్చతురత్వము ఆజిబాహాపటు శక్తియులు యశమునందను రక్తియు విద్యయందు వాంఛాపరివృద్ధియులు ప్రకృతి జన్య గుణంబులు సజ్జనాళికి.
ఒకటి లక్షణం ఏమిటి? ఆపద వచ్చినప్పుడు ధైర్యంతో ఉండాలట. చాలామంది చేసే పొరపాటు అది. కష్టం వచ్చేసరికి బాబోయ్ 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 అని కుంగిపోతారు, అధైర్యం పొందుతారు. ఎట్టి పరిస్థితుల్లో ఆపదలలో మనిషి కుంగిపోకూడదు, అప్పుడు ధైర్యాన్ని వహించాలి. సంపదలు వచ్చినప్పుడు ఓర్పు ఉండాలి. అంటే ఏమిటనమాట, సంపదలు వచ్చినప్పుడు విర్రవేయడం ఉండకూడదు. ఎక్కువ మందిని మనం చూసేది అదే, 4 రూపాయలు వచ్చరికి నా అంత వాళ్ళు లేడన్నట్టుగా అవతల వాళ్ళు వచ్చిన వాళ్ళని పురుగుల్లో చూస్తారు. సంపద పెరిగే కొద్దీ మనిషిలో వినయం జ్ఞానం పెరగాలి, అప్పుడే జాగ్రత్తగా ఉండాలి. అలా లేకపోతే భగవంతుడు ఎప్పుడోసారి నెత్తి మీద ఆ అహంకారానికి టాప్ అని కొడతాడు అనమాట. అవతల వాళ్ళని సంపద పెరిగే కొద్దీ భక్తితో చూడాలి, పేదలకి దాన ధర్మాలు చెయ్యాలి. సంపద పెరిగే కొద్దీ కొద్దిమందికి సంపద పెరిగినప్పుడు అలాంటి జ్ఞానం వస్తూ ఉంటుంది. మనం చూస్తూ ఉండాలి, వాళ్ళని చూసి నేర్చుకుంటూ ఉండాలి. ఎంత ఏమున్నప్పటికీ మనిషి అప్పటికప్పటికీ ఎలా ఒదిగి ఉండాలి, ఎంత వినయంగా ఉండాలి, ఇవన్నీ నేర్చుకోవాలి మనం. ఎందుకని ఇలాంటి 10 మందితో కూడినటువంటి సత్సంగాల్లోకి మనం చేరడం అంటే ఇదే కారణం. సత్సంగ వల్ల లాభం ఏంటంటే మన తోటి సమాజంలో ఈ జనులు ఎలా ఉన్నారు, వీళ్ళని బట్టి మనం కూడా ఎలా ఉండాలి. అనుక్షణం ఒదిగి ఉండాలి, అనుక్షణం వినయంతో బతకాలి, అనుక్షణం అంతకంతకీ మనిషి జ్ఞానంతో ఉండాలి అని తెలుసుకోవాలి. అందువల్ల సంపదలు పెరిగే కొద్దీ మనిషిలో గొప్పతనం ఉండాలి. మహాద్భుతమైన వాక్ చమత్కారం ఉపన్యాస ధోరణి మహారాజుల సభలలో ఉండాలి. ఒకసారి సభలోకి వెళ్ళామంటే మనం మాట్లాడితే అవతల వాళ్ళని ఆ వాక్ చమత్కారంతో ఆకట్టుకోవాలి. ఇవన్నీ మనం అంబికా దర్బార్ భక్తుల్లో చూస్తున్నాం. కృష్ణ గారు మాట్లాడారంటే సార్ ఓ రకమైన ఓ చమత్కారం, ఓ అందం, ఐశ్వర్యం ఉన్న వినయంగా కిందే కూర్చున్నారు. పురాణాల్లో మన దగ్గరకు వచ్చినప్పుడు ఎప్పుడు నాకు సీట్ ఇవ్వండి అని అడగలేదు పాపం. అలాగని ఇప్పుడు ఎవరన్నా కుర్చీలో కూర్చున్న వాళ్ళు ఏం భయపడకండి. ఇప్పుడు వాళ్ళు అనారోగ్యవంతులు ఎప్పుడు కుర్చీల్లో కూర్చోవచ్చు, కింద కూర్చోకూడదు అని కాదు. ఇంకా యుద్ధం వచ్చినప్పుడు బాహుయుద్ధంలో బలపరాక్రమాలు చూపించాలి. కీర్తి పొందాలి అనే కోరిక ఉండాలంటే గుర్తుపెట్టుకోండి. చాలామందికి ఇదో పెద్ద సమస్య. ఇంట్లో కూర్చోవాలి తప్ప నాయన బయట పడకూడదు అనుకుంటారు, అలా కాదు. లోపలున్న శక్తులు ప్రదర్శించి లోకల్లో కీర్తి పొందాలి, కీర్తి పొందాలనే కోరిక ఉండాలంటే యశమునందనురక్తి అన్నారు. జనంలో 10 మందిలో తన శక్తి ప్రదర్శించి మెప్పు పొంది సత్కీర్తి పొందాలి. అలా కీర్తి పొందడానికి ప్రయత్నం చేయాలట. విద్యయందు వాంఛా పరివృద్ధి, నానాటికి నా సబ్జెక్టు డెవలప్ చేసుకోవాలి. నేను ఇంకా విద్యల్లో గొప్పవాడిని కావాలనుకోవాలి తప్ప ఏదో వచ్చేసింది చాలు, ఇక నాకు అనవసరం. నేను చదువుకోవడం అనవసరం అనుకోవడం కుదరదు. ఎప్పటికి కూడా నేను రాత్రి పగలు చదవలసిందే, చదువుతూనే ఉంటాను. పురాణం చెప్పే ముందు ఎప్పుడు ఒకసారి మళ్ళీ ప్రిపేర్ అయితే అవ్వాల్సిందే. ప్రతివాడు ఒకసారి చదవాలలాగా, ప్రిపేర్ అవ్వకుండా మళ్ళీ చెప్పకూడదు. ఎన్నిసార్లు చూడండి మీరు, ఎప్పుడు ఎప్పటికప్పుడు అందులో ఏదో కొత్త పాయింట్ వస్తుంది. పుస్తకం రాసే ముందు 1-2 సార్లు చదవాల్సిందే ప్రతివాడు కూడా. కాబట్టి విజయందు వాంఛా పరివృద్ధి, ఇవి ప్రకృతి జన్య గుణంబులు సజ్జనాళికి బై బర్త్ వస్తాయట. అంటే పుట్టుకతో వస్తాయి సజ్జనులకు. దుర్జనులకు వీటికి వ్యతిరేకంగా పెడతారు, వాళ్ళంతా వాళ్ళ జీవితం అంతా వేస్ట్. అందువల్ల మహాత్ముడైన శుక్రాచార్యుడు నానాటికి అనేకానేకమైనటువంటి విశేషాలు పెంపొందించుకొని సంజీవిని పొందడం కోసమే నేను ఈ పని చేశాను, తపస్సు చేశాను. తమరు దయతో నాకు ఆ సంజీవని విద్యనే ఇవ్వండి. కష్టం వచ్చే కొద్దీ ఇంకా ధైర్యం వహించాలి, పట్టుదల కావాలి. ఆ పట్టుదలతోటే తలకిందులుగా వెళ్ళాడాను. ఇమ్మననగా పరమేశ్వరుడు మెచ్చుకున్నాడు. వెంటనే ఆ మృత సంజీవని విద్య పుచ్చుకొని శుక్రాచార్యుడు తిరిగి వచ్చేసరికి అప్పటికి రాక్షసులకు రాజు వృషపర్వుడు, ఆ వృషపర్వుడు అనేటటువంటి రాజుగారిని తన విద్యతో మెప్పించి, నాయన ఇంకేం పర్వాలేదు నేను వచ్చాను దేవతలతోనూ యుద్ధం చేయొచ్చు అన్నట్టు. అప్పటి నుంచి దేవతలకి రాక్షసులకి మధ్యలో చాలా కాలం యుద్ధం జరిగేది. యుద్ధం జరిగినప్పుడల్లా దేవతలేమో అప్పటికి దేవతలకు ఇంకా అమృతం పొట్ల, మృత సంజీవని లేదు అంచేత వాళ్ళు చచ్చేవారు, చచ్చిన వాళ్ళు బతకట్లా. కానీ రాక్షసులు చచ్చి చవగని యుద్ధంలో మృత సంజీవనితో టిక్ అని బతికించేస్తున్నాడు మన శుక్రాచార్యుడు. దాంతో రాక్షసులకు చావు లేక దేవతలకు మాత్రం చావు చచ్చే చావు యాత్ర అయిపోయి ఏడ్చారట. ఏం చేయాలో అర్థం కాల. తత్ర దేవా నిజగ్నుర్యాన్ దానవాన్ యుధి సంగతాన్ తాన్ పునర్జీవయామాస కావ్యో విద్యాబలాశ్రయాత్ తతస్తే పునరుత్థాయ యోధయాన్ చక్రిరే సురాన్. శుక్రుడు తన తపో విద్యాబలంతో సాధించిన సంజీవని రాక్షసులకు వరమయ్యింది. దానవులకు గురువైన శుక్రాచార్యుడేమో చంపేసినటువంటి, మనం చంపేసినటువంటి రాక్షసుల్ని బతికిస్తున్నాడు, మీరు కూడా మన చచ్చిపోయినటువంటి దేవతల్ని బతికించండి అన్నారట. నా దగ్గర ఆ శక్తే ఉంటే ఇంకెందుకు, ఆయనే ఉంటే మంగళం ఎందుకు అందటి వెనగడకు ఆవిడ. ఇప్పుడు ఆ ఇబ్బంది లేదు కానీ అంచేత చెప్పొచ్చేది ఏంటంటే, నా దగ్గర ఆ శక్తి లేదు నాయన, చచ్చిన వాడిని బతికించగలిగేటటువంటి అంత గొప్ప విద్య లేదు, మరి ఎలాగండి మిమ్మల్ని ఏదో మేము గురువుగా పెట్టుకున్నాం, మీరే మమ్మల్ని రక్షిస్తారనుకుంటున్నాం. ఈ ప్లాన్ పెట్టేస్తాం శ్రీనివాస. ఆయన ఒక ఆలోచన చెప్పాట. ఇప్పుడున్న పరిస్థితులలో మృత సంజీవని విద్యని నేను శివుణ్ణి మెప్పించి సాధించలేను. ఎప్పటికవుతుందో చెప్పలేము. వాడంటే మొండాడు, తలకిందులుగా 100 ఏళ్ళు తపస్సు చేసి సాధించాడు. నేను మీ దగ్గరకు వచ్చాక మంచి సుఖాలకి భోగాలకి అలవాటు పడిపోయా. ఇప్పుడు నేను అంత తపస్సు నా వల్లగా చేయలేను. చేసినా కూడా ఎప్పటికీ అందులో విజయం పొందావు, ఈలోపు మీరంతా తచ్చేటట్టున్నారు. దీనికి ఒకటే మార్గం, శుక్రాచార్యుడిని మెప్పించి ఆ విద్యను మీలో ఎవరన్నా సంపాదించండి అన్నారట. శుక్రాచార్యుడి దగ్గరికి దేవతలు అడితే తన్ని గెంటేస్తాడు ఆయన. అసలు దేవతలంతా కలిసి ఆయన ఒకప్పుడు అవమానం చేశారు. అందుకని బాగా ఆలోచించారు దేవతలు. ఈ మధ్యనే పుట్టిన కుర్రాడు, వినయవంతుడు, అందగాడు, కచుడు, బృహస్పతి కొడుకు, మళ్ళీ ఆయన్నే పట్టుకున్నారట. గురువుగారు అంటే మరి మాట్లాడి ఆ గురువుగారు కొడుకునే పట్టుకున్నారట. గురుపుత్ర కచ, నువ్వు సుందరుడివి, బలవంతుడివి, అన్నిటికీ మించి ధర్మాత్ముడివి, ఎక్కడ ఎలా నడుచుకోవాలో నీకు తెలిసినట్టు ఎవరికి తెలియదు. గురువుగారికి ఒక కూతురు ఉంది, ఆవిడ పేరు దేవయ్య అని. దేవయ్య అని మనస్సుకి ఆనందం కలిగించావా, గురువుగారు నీకు మృత సంజీవని ఇస్తాడు. ఆమె మనస్సును ఆకట్టుకుంటూ అక్కడే శుక్రాచార్యుడి దగ్గర శిష్యుడిగా చేరి మృత సంజీవని విద్యను తీసుకొచ్చి మాకు అప్పగించు. ఈ పని నువ్వు చేస్తే దేవతలందరికీ శాశ్వతంగా మహోపకారం చేసిన వాడి అవుతావు, లేదా దేవతల నాశనం నువ్వు చేతులారా చూసుకున్నట్టు అవుతావు. ఒకటి గుర్తుపెట్టుకో, ఏ తండ్రి తన కూతురు మాట కాదనలేడు. అందున శుక్రుడికి ఉన్న బలహీనత కుమార్తె మీద ప్రేమ. ఆ దేవయ్య అంటే ఆయనకి ప్రాణం, ఆవిడ అడిగితే ఏదన్నా చేసేస్తాడు. కాబట్టి నువ్వు దేవయ్యాని ఆకట్టుకో, నువ్వు దీనికి సమర్థుడు అని మేము భావిస్తున్నాం. కారణం, నీలో విద్య ఉంది, వినయం ఉంది, ఎటువంటి వారిని ఆకట్టుకునే మంచి రూపం ఉంది, స్ఫురద్రూపం కూడా ఆయా కొన్ని ఉండాలి. అవన్నీ ఉంటేనే మనిషి ఇతరులను ఆకట్టుకోగలుగుతాడు. వస్త్రేణ వపుష వాచ విజయ వినయేనచ మకారై పంచభిర్హీనో నరో నాయాతి గౌరవం అన్నారు. ఇవన్నీ నీలో ఉన్నాయి, కాబట్టి నీవు మారు మాట్లాడకుండా అక్కడికి వెళ్ళు. ఈ ఉపకారం చేస్తే తదనంతరం నీకు యజ్ఞంలో శాశ్వతంగా భాగం ఇస్తాం అనగా ఆయన అంగీకరించి అటు మీరంత చెప్పాలా, దేవకార్యం కోసం ఏదన్నా చెయ్యాలి, ఇప్పుడే బయలుదేరతాను అని తండ్రికి నమస్కరించాట. నాయన జాగ్రత్తరా, శుక్రాచార్యుడు ఎవరికి గురువైనా ఆయన మంచివాడు, గురువుల్లో ఎప్పుడూ కూడా ఎవరిని ఆశ్రయించినా లోపలుండే స్వతసిద్ధమైన మంచితనం పోదు, కానీ శుక్రుడు చుట్టూతో ఉన్న శిష్యులతోటే వస్తుంది ప్రమాదం. రాక్షసులు, నువ్వు దేవపుత్రుడు అని తెలిస్తే నిన్ను ఏం చేస్తారో, అనుక్షణం జాగరూకతతో ఉండు, వంశానికి మచ్చతేకు. గురువుని సేవించి అతని దగ్గర విద్య పొందాలనుకున్నవాడు ఎన్ని రకాల శుశ్రూషలు చెయ్యాలో అవన్నీ నువ్వు తెలుసుకో. గురువుని ఎప్పుడూ కూడా పేరు పెట్టి పిలవకూడదు, అత్యావశ్యక స్థితుల్లోనే గురువు పేరు తక్కువ వాళ్ళకి చెప్పాలి తప్ప, మామూలుగా అయితే హలో మిస్టర్ పద్మాకర్ గారు బాగున్నారా అంటే గురువు గారిని అలా పేరు పెట్టి పిలవకూడదని శాస్త్రం. గురువు కంటే ముందుగానే పక్కల్ని కానీ సరాసరి వెళ్ళకూడదు, అలా వెళ్ళవలసి వస్తే ముందే నమస్కరించి మీ పక్కనే వచ్చే భాగ్యం ఏమని అడగాలి. ఇవన్నీ నియమాలు. గురువు పడుకున్న మంచం మీద తాను శయనించకూడదు, గురువుగారేమో కింద పడుకునుంటే శిష్యులు పెద్ద మంచం మీద పడుకోవడం, ఇవన్నీ కూడా భయంకర దోషాలు. అంచేత ఈ ఇన్ని బాధలన్నీ ఎందుకు చెబుతున్నానంటే, గురు శుశ్రూష చెయ్యని వాడు తరించడు. నువ్వు గురు శుశ్రూష చేసి తరించి మృత సంజీవని తెచ్చుకోవాలంటే సేవ చెయ్యాలి. అక్కడ ఉన్న శుక్రాచార్యుడిని నీ తండ్రి కంటే ఎక్కువ మిన్నగా చూడు అని చెప్పాట బృహస్పతి. ఎంత గొప్పవాడో చూడండి, వెళ్ళేది శుక్రుడి దగ్గరికి, కానీ ఇక్కడ సేవ గురుసేవ అంటే గురుసేవే. గురువుని నమ్మేవంటే ఆ గురువు ఏం చెబితే చెయ్యాలి, ఆయన అడిగితే ప్రాణమైన ఇవ్వాలి, అలా సేవించు నీవు అనగా వెంటనే ఈయన బయలుదేరాడు. ఆ వృషపరుడి యొక్క సమీపానికి వెళ్ళాడు. రక్షేత్ పదా సదానవాం సత్రణచ రక్షత్యదానవాన్ తమారాధయితుం శక్తో నాణ్య పూర్వతమో మునే. నిజానికి అంత తేలికగా ఈ సృష్టిలో ఎవ్వరూ కూడా శుక్రాచార్యుని మెప్పించలేరు. అటువంటిది ఈయన గారు అక్కడికి వెళ్ళి రాక్షస కుమారులందరికీ శుక్రాచార్యుడి విద్య చెబుతూ ఉండగా రెండు చెవులు ఇలా పట్టుకుని భక్తితో తన గోత్రం తన పేరు చెప్పుకొని, బృహస్పతి కుమారుడైన కచుడు మీ శిష్యరికం కోసం వచ్చాడు, మీ దగ్గర చేరి మీ దగ్గర విద్యాభ్యాసం చేయాలనే కోరికతో వచ్చాడు, మీ పాదాల మీద పడుతున్నాడు, శిష్యుడిగా స్వీకరించండి. యగాదిగా చూశాడు శుక్రుడు. విద్య నేర్పమని ఒకసారి ఎవరన్నా వస్తే వాళ్ళకి నేను నేర్పను అని అనరు, అది మన గురువుల యొక్క సంప్రదాయం. అందుకే పూర్వపు గురువులు అంత గొప్పవాళ్ళు అయ్యారు. ఇప్పుడా నువ్వు పలానా దుర్మార్గుడు కదా నీకు నేర్పను పో అంటారు, ఆ విత్తన అసలు ముందు రానివ్వరు. శత్రుత్వాలు పార్టీలు ఇవన్నీ పెద్దగా అందరుకోవడారు. కానీ శుక్రుడి దర్శనం చేసి ఆయన నమస్కరించగానే ఇలా చూశాట, నీవు నీ గోత్రం సంపూర్ణంగా చెప్పు. అంగిర గోత్రుణ్ణి, అంగిరసుడికి మనవణ్ణి, బృహస్పతి కుమారుణ్ణి, నా పేరు కచుడు. ఇదే సుస్పష్టంగా చెప్పాట ఇలాగే. ఋషేరంగిరస పౌత్రం పుత్రం సాక్షాత్ బృహస్పతే నామ్నా కచయితి ఖ్యాతం శిష్యం గృహ్ణాతు మాం భవాన్. నేను ఆంగిరసుడి మనవణ్ణి, బృహస్పతి కుమారుణ్ణి, పేరు కచుడు, నన్ను శిష్యుడిగా గ్రహించండి. 1000 ఏళ్ళైనా సరే నేను బ్రహ్మచర్య వ్రతం చేసి మీ దగ్గరే నేను విద్యను అభ్యసిస్తాను. ఎంచేదంటే విద్యాభ్యాస కాలంలో బ్రహ్మచర్య దీక్షతో ఉండాలి, అందుకు నన్ను అనుమతించండి అనగా శుక్రుడు ఆ కచుణ్ణి ఆదరంగా స్వాగతంతో పలికి, నాయన నీ కోరిక అంగీకరిస్తున్నాను, నీ వినయం నాకు నచ్చింది, అర్చనీయుడివి, నేను నచ్చిస్తున్నాను. ఎందుకంటే ఒక వ్యక్తి దగ్గరికి రాగానే అతనిలో ఉండే సద్బుద్ధి దుర్బుద్ధి నాకు తెలుస్తుంది, నీ ముఖంలో ప్రసన్నత ఉన్నది, గురుభక్తి కనపడుతోంది, రా, నిన్ను అర్చిస్తే బృహస్పతిని పూజించినట్టే నాయన నీకు విద్య నేర్పడం అంటే నా భాగ్యం. సాక్షాత్తు దేవగురువు మహాత్ముడు అని పిలువబడేటటువంటి బృహస్పతి అంటే నాకు ఎంతో గౌరవం. మేమిద్దరం భిన్న ధ్రువాలం కానీ, అంటే మనసులో ఎంత గౌరవాలు చూశారండి వాళ్ళకి, మనం అనుకుంటాం శుక్రాచార్యుడికి బృహస్పతికి అంత విరోధం కాబోలని. అది వైరుధ్యం మానసికంగా, కానీ లోపల ఆయన ఎంత అంతర్లీనమైన గౌరవం, బృహస్పతిని అర్చించినట్టే నిన్ను పూజిస్తాను, దా నీకు బ్రహ్మచర్య వ్రతంతో ఇక్కడ నా దగ్గర శిష్యుడిగాను అనుగ్రహిస్తున్నాను, విద్య నేర్చుకో. అక్కడి నుంచి ఆయన చెప్పాడట, ఆదిష్టం కవిపుత్రేణ శుక్రేణ ఉశన సాస్వయం ఆరాధయన్. ఇక్కడ ఆ మాట అండంలో చూడండి, ఆరాధయన్ ఉపాధ్యాయం దేవయానీంచ భారత. గురువుని పూజించాడు, అక్కడ శబ్దం కూడా క్రియాపదం ఆరాధయన్, ఆరాధించాడు అనమాట. ఒక దేవుణ్ణి మనం ఎలా ఆరాధిస్తాం, ఎలా పూజిస్తాం, అలా గురువు గారిని పూజించాడే. శుక్రాచార్యుణ్ణి తన సేవలతో, తన భక్తితో, సద్భక్తితో సంపూర్ణంగా మెప్పించేశాడు, బ్రహ్మానంద భరితుణ్ణి చేసేశాడు. గురువు గారిని మెప్పించాక గురువుగారి పిల్లల్ని బాధ పెట్టకూడదు అంటే చాలామంది చేసేది అదే, గురువుని, గురువు పత్నిని, గురువు యొక్క పిల్లల్ని ఒకే రకంగా ఆరాధించాలి. శుక్రాచార్యుడికి భార్య లేదు, అంచేత ఈ కూతుర్ని చిన్నప్పుడే ఆ అమ్మాయి పుట్టి పుట్టగానే అతనికి భార్య పోయిందిలేండి. అందువల్ల అంత జాగ్రత్తగా గురువు గారిని ఆరాధించాడు, అంతే జాగ్రత్తగా గురుపుత్రికను కూడా పూజించాడు, గౌరవించాడు. నిత్యం ఆరాధయిష్యంస్తాం యువాయౌవన గోచరం. కచుడు మహాయువకుడు, దేవయాని నవయౌవనంలో ఉంది, ఆమెను మెప్పించడం కోసం నాట్యం చేశాడట. గాయన్ నృత్యైశ్చ వాద్యైశ్చ దేవయానీమతోషయత్. నృత్యం చేశాడు, గాయన్ పాటలు పాడాడు, ఆమెను ఎన్ని రకాలైన వాద్యాలుంటే అవన్నీ వాయించి ఆనందపెట్టాడు, ఆమెను సంతోషపెట్టేవాడు, మనస్సును అనుసరించి నడుచుకునేవాడు, ఆవిడకి ఇష్టమైన పువ్వులు పళ్ళు తెచ్చిపెట్టేవాడు, గురువుగారి పనులు చేసేవాడు, గురువుగారికి గోవులు కాసేవాడు, పాఠం చెప్పడానికి అవకాశం కుదరినప్పుడల్లా ఆవులు తీసుకుని అడవికి వెళ్ళి వాటిని మేపి గురువుగారికి సమిధలు తెచ్చి, పళ్ళు తెచ్చి, అవి తెచ్చి ఇవి తెచ్చి సేవ చేసేవాడు, గురుకుల నియమాలన్నీ పరిపాలించాడు, చాలా జాగ్రత్తగా ఉన్నాడు. ఎక్కడ మళ్ళీ వెకిలి చేష్టలేవు, అలాగని అమ్మాయిని ఆకర్షించాడు దేవయానిని, అలాగని ఎక్కడ చేయవలసినటువంటి చేష్టల్లో ప్రవర్తనలో కానీ రవంత వెకిలితనం లేకుండా ఉన్నాడు. బ్రహ్మచర్య దీక్ష అన్నమాట ప్రకారం నిలబెట్టుకున్నాడు. అలాంటి కచుడంటే దేవయానికి చాలా ప్రీతి కలిగింది. నిజానికి కచుడికి కూడా మొదట్లో దేవయాని మీద అభిమానము ఉన్నది. తరచుగా దేవయాని ఏకాంతంగా అతన్ని కలుసుకుని అతనితో మాట్లాడుతూ ఉండేదట. దేవయాన్ జపితం విప్రం నియమవ్రతధారిణం లలనా దేహ సంస్కారం రహ ప్రీత్యావతత్తద పంచవర్ష శతాన్యేవం కచస్య చరతో వ్రతం తత్ర తీవ్రవ్రతం బుద్ధ్వా దానవాస్తం తదా కచం. అత్యంత ప్రీతితో అతనితో సంభాషిస్తూ ఉండేది. అతడు ఆమెకు ఆనందం కలిగించాడు. 500 సంవత్సరాలు గడిచాయి. ఎక్కడ గురువుగారు పాఠాలు మిగతావన్నీ చెప్పాడు, కానీ మృత సంజీవుని విషయం మాత్రమే అతను అదంతా ఎవడికి ఇవ్వడాయన. కచుడికి జీవితంలో ఆ మృత సంజీవుని విద్య వచ్చే యోగం లేదు మామూలుగా అయితే, కానీ భగవద్ అనుగ్రహం ఉండాలి దేనికైనా అన్నారు. అందుకే ఒక్కొక్కప్పుడు నా దగ్గర కొంతమంది వచ్చి వాళ్ళకి మీ మీద చికాకుగా ఉండండి, వాడు ఎవడో మిమ్మల్ని ద్వేషించాడు అని చెబుతారు, నాకు నవ్వు వస్తుంది అనమాట. ఎవడన్నా మన మీద ఈర్ష్యో ద్వేషమో ఉంటే అది మనకు చాలా ఉపయోగం గ్రహించండి. ఎందుకో తెలిసిన ఒక వ్యక్తికి ఈర్ష్య వస్తే వీడికి ఇంకొక కలిసి వస్తుంది అట్టు గుర్తుపెట్టుకోండి. మీరేనంతే, మిమ్మల్ని ఎవరన్నా తిట్టుకుంటే మీరు అదృష్టవంతులు, మిమ్మల్ని ఎవరన్నా ఈర్ష్యతో చూస్తే మీరు వెంటనే కలిసి వస్తుంది మీకు. ఇప్పుడు కచుడికి అదే జరిగింది. ఇప్పుడు మహాత్ముల్ని ఇందులో మీకు తెలుసు, ఇప్పుడు గణపతి సత్యానంద స్వామి వారిని తిట్టుకునే వాళ్ళు ఎంతమంది లేరు. ఆయన తిట్టుకుంటే ఆయన కావన్నా ఆయన ఆ జటాజుట్ల నుంచి ఒక వెంట్రుకు ముక్క రాలుతోందా, ఆయన కీర్తి ఇంకా వ్యాపిస్తూనే ఉంటుంది. ఇలా ఎవరినైనా సరే, సత్యసాయి బాబాని తిట్టేవాళ్ళు ఉంటారు, ఇంకొకళ్ళు తిట్టేవాళ్ళు ఉంటారు, ఇంకొకళ్ళు తిట్టేవాళ్ళు ఉంటారు, ఎవరినైనా అంతే. అంబికా దర్బార్ పోతారు గొప్ప వాళ్ళు అయిపోతున్నారంటే ఏడ్చేవాళ్ళు వాళ్ళు ఉంటారు. ఏ కేటగిరీకి ఆ కిటగిరీ ఉంటూనే ఉంటారు. నా మీద మీ మీద అని కాదు, ఈ సృష్టి రహస్యం, మీ ఎవరికైనా సరే తప్పదు. అయితే ఆ ఏడ్చేవాడు ఉన్న కొద్దీ వీడు పైకి వస్తాడట శాస్త్ర నియమాలు. దానికి పైకి రావాలంటే మనలో దైవభక్తి కావాలి. కచుడికి నిజానికి అసలు ఎప్పటికీ విద్య వచ్చేది కాదు, కానీ రాక్షసులు వీడు వచ్చినప్పటికీ వీడి మీద ఈర్ష్యతో ఏడవడం మొదలెట్టారట. అది రాక్షసులు ఈర్ష్యతో వీడు ఇక్కడికి వచ్చి మన గురువుని ఆశ్రయించాడు, ఇవాళ రేపు గురువు గారు మెచ్చుకుని వాడికి విద్యిచ్చేస్తారేమో, వీడు దొంపదగ్గ వీడు అంతు తేల్చేయాలనేవారట అనుకుంటూ చూస్తూ ఉండగా వాళ్ళకి ఆలోచన వచ్చింది, ఎప్పుడూ ఏకాంతంగా దొరకకపోతాడా అప్పుడు చంపేద్దాం వీడిని. గురువుగారి దగ్గర ఉంటే గురువుగారు ఒప్పుకోడు, ఎందుకంటే గురువుగారికి ఆ శిష్యుడి మీద అంత ప్రేమ. గురువుగారికంటే గురువుగారి పుత్రికని ఎక్కువ రాకట్టాడు వాడు. ఆవిడికి తెలిసిందా మనల్ని అందరినీ వెంటనే తన తండ్రికి చెప్పి భస్మం చేయించేస్తుంది మంత్రశక్తితో. కాబట్టి శుక్రుడికి శుక్రపుత్రిక దేవయానికి ఏమీ రవ్వంత తెలియకుండా ఈ కుర్రాడు అంతు తేల్చేయాలి, లేకపోతే వీడు గనక మృత సంజీవిని పట్టుకుపోయాడో ఇక ఆ తర్వాత మనల్ని కాపాడేవాడు ఎవడో ఉండడం, దేవతలందరూ గొప్పవాడైపోతారు అనుకుంటూ ఉండగా ఒకనాడు తమాషా జరిగిందట. ఆ కచుడు గురువుగారు పంపించగా గురువుగారు ఆవుల్ని అడవిలో మేపడానికి తీసుకెళ్ళాడు. ఆవులు చక్కగా అలా అలా మేస్తున్నాయి, ఈయన ఓ చెట్టు కింద కూర్చున్నాడు చక్కగా. అపకారంబులు చేయవెవ్వరికి నిత్య బ్రహ్మమానందమై ఉపకారంబులు చేయుచుండునట ఈ ఉర్వీజముల్ కంటిరే. ఆనందంతో పరవశించిపోయాను, ఏం జరుగుతుందో చూసుకోరా, ఈ చెట్లెంత గొప్పవి, ఎప్పుడు ఎవరికి అపకారం చెయ్యవట, నిత్యము ఆనందం కలిగిస్తాయి, వేళ్ళు ఆనందం కలిగిస్తాయి, కొమ్మలు ఆనందం కలిగిస్తాయి, నీడనిస్తాయి, చెట్లు పళ్ళు ఇస్తాయి, కొమ్మలు ఇస్తాయి, చచ్చిపోయాక కూడా ఇంటికి కలపైన అవుతాయి లేకపోతే గడపలన్న అవుతాయి, ఏదో రకంగా ఉపకారం చేస్తాయి. అటువంటి అత్యద్భుతమైనటువంటి ఈ ఉపకారం చేసే ఈ చెట్లు ఎంత గొప్పవి, జీవుల కంటే ఈ మూగ జీవులకే చాలా గొప్ప లక్షణాలు ఉన్నాయి అని ఆనందంతో చూస్తూ ఉండగా వెనకపాటును వచ్చేసి రాక్షసులు వాడిని ఎత్తిమీద గుడ్డ కప్పేసి పండరాళ్ళు పెట్టి బాది 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 చంపి ముక్కలు ముక్కలు చేసేసి అక్కడితో ఆ కసితేరక వాణ్ణి ఆ శరీరాన్ని ఖండాలని చెట్టుగా వెళ్ళాడదీశారట. చెయ్యో చే తాడు కట్టి కాలో తాడు కట్టి చెట్టుగా వెళ్ళాడదీశారట వీళ్ళ కసి మండిపోని. వీళ్ళు సామాన్యులేరండి, వీళ్ళందరూ అనంతపురం వాళ్ళు. ఈ విధంగా చంపి పారేసి ముక్కలు చేసి పారేశారు. సాయంకాలం అయింది. ఆవులకి ఒక లక్షణం ఉంటుంది, కూడా గోవులు కాపురు వచ్చినా రాపోయినా టైంకి తిరిగి వచ్చేస్తాయి, అవన్నీ తిరిగి వచ్చేస్తున్నాయి ఆవులు వచ్చేసి. ఇంకా రాడు కచుడు. ఈ కచుడు అడవికి వెళ్ళాడంటే సాయంత్రం వచ్చేదాకా ఈ దేవయానికి మనస్సు మనస్సులో ఉండేది కాదు వీడనమాట. ఆవిడ కలవరమా ఏ మదిలో అని పాడుకుంటూ ఉండేది పాపం ఆయన అడవికి వెళ్ళి వస్తే. అటువంటి ఆవిడకి ఈ పూట అంతా కలవరం అయిపోయింది పాపం, గిలగిలగిలగిలాడిపోతుందట. ఆ సమయంలో ఆవులు వచ్చేయగానే ఆవిడకి అనుమానం వచ్చేసింది, ఏదో జరిగిందని. నాన్న 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 నాకు ఏదో అనుమానంగా ఉంది. ఏమమ్మా ఏమిటి అనుమానం? ఆవులు ఒంటరిగా వచ్చేసేనాన్న, కచుడు రాలేదు ప్రియ శిష్యుడు, వస్తాడులేమ్మా వెనకాతలు ఏ సంధ్యావందనం చేసుకుంటాడేమో. కాదు నాన్న, మీ శిష్యుడు అలాంటి వాడు కాదు, ఆవు కూడా ఉంటాడు, ఆయన అలా వదిలిపెట్టాడు, నిజమైన శిష్యుడు అంటే ఆయనే. చూడు సూర్యుడు అస్తమిస్తున్నాడు, వాడి మయూఖముల్ కలుగువాడు అపరాంబుధిలో నకృంకే. తీక్షణమైన కిరణాలు కలిగిన సూర్యభగవానుడు సముద్రంలోకి అంటే పడమర సముద్రంలోకి దిగిపోతున్నాడు, అస్తమిస్తున్నాడు. నీ అగ్నిహోత్రాలు కూడా చక్కగా హోమం చేయబడుతున్నాయి, వ్రేల్చబడుతున్నాయి, ఆవులన్నీ తిరిగి వచ్చేస్తున్నాయి. కానీ కచుండునే నీయుండాడు, కచుడు మాత్రం రాకుండా ఉన్నాడు. అరణ్యంలో మృగాల వల్ల, రాక్షసుల వల్ల, పాముల వల్ల మృగరాక్షస పన్నగ బాధ నొందెనో. మృగాల వల్ల, రాక్షసుల వల్ల, పాముల వల్ల ఏమైనా కష్టం పడ్డాడేమో, బాధ పొందాడేమో చూడండి. అందుట సరే కూతురు ఏడుస్తూ ఉంటే వాదార్చడానికి ప్రయత్నించాడు, నేను చచ్చిపోతానంటోదిట. ఆమె కష్టం చూడలేడు శుక్రుడు, దివ్య దృష్టితో చూశాడు. అలా ఆయన దృష్టి ప్రసరించింది, అడవిలో చెట్టుకి కాలు చెయ్యి ముక్కు కన్ను అన్ని పచ్చడి పచ్చడైపోయి వేళ్లాడదీయబడిన శవం కనపడింది. చంపేశారమ్మా ఈ రాక్షసులు ఆయన్ని, ఆయన వెంటనే మృత సంజీవని విద్యను ప్రయోగించి కచ బతికి తిరిగి ఇంటికి రా అన్నాడు. వెంట ఈ మంత్రం ఇక్కడ ప్రయోగించగానే అక్కడ బతికెట్టువాడు ఆయన, ఎంత గొప్పవాడు అండి ఆయన. టక్కన కాళ్ళు చేతులు అన్ని దగ్గరికి పోయి అతుక్కుపోయి టిక్ 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 అని సినిమాల్లో గ్రాఫిక్స్ చూపించినట్టుగా అతుక్కుపోయి బతికిపోయాడు ఆయన. మంచి వాళ్ళు అందంగా తయారైపోయాడు, వచ్చేసాడు అక్కడి నుంచి. వచ్చి గురువుగారి పాదాలకు నమస్కరించాడు. జాగ్రత్తనైనా జాగ్రత్త, శత్రువులు ఉంటూ ఉంటారు అన్నాడే తప్ప రాక్షసులు ఈ పని చేశారని ఆయన చెప్పలా, రాక్షసుని ఈయన మందలించలా. ఎందుకంటే రాక్షసులు అంటే వారు మొదటి నుంచి శుక్రాచార్యుడికి శిష్యులయ్యే వాళ్ళ బాధ వాళ్ళది అని చేత మాట్లాడుకోరుకున్నాడు. దేవయానికి బ్రహ్మానందం కలిగిందిట, తండ్రిని మెచ్చుకుంది. అతన్ని చూసేదాకా అసలు పచ్చి మంచినీళ్ళు ముచ్చుకోలేదుటండి ఆవిడ. మళ్ళీ కొద్ది రోజులు గడిచింది. ఇట్లుండగా మరొకనాడు స పునర్దేవయాన్యోక్త పుష్పాహారే యదృచ్ఛయ వనం యయౌకచో విప్రాహ పఠన్ బ్రహ్మచ శాశ్వతం తతో ద్వితీయం తం హత్వా పునఃకృత్వా చ చోర్ణవత్. మళ్ళా ఒకనాడు దేవయాని ఇతన్ని పిలిచి, ఓ నా తండ్రికి ప్రియ శిష్యుడైన కచ, ఈ చుట్టుపక్కల స్త్రీలు యువతీమణులందరూ అడవిలో ఉండే ప్రత్యేకమైన సౌగంధిక పుష్పాలతోటి జడలు వేసుకుంటారు. చిన్న చిన్న ప్రత్యేకమైన కొన్ని పుష్పాలు ఉన్నాయి సౌగంధిక పుష్పాలు, మంచి సువాసనతో ఉంటాయి. ఆ పువ్వుల్ని జడ కల్లుకుని పూల జడ భలే ఇక్కడి నుంచి ఇక్కడ దాకా పై నుంచి కింద దాకా పూల జడ వేస్తారు చూసారా పెళ్ళిళ్ళలో, అలాంటి జడ వేసుకుంటున్నారు వాళ్ళంతా. నాకు కూడా పువ్వులు తెచ్చుకోవాలనుంది, నాకు తెచ్చిపెట్టవా అందుట. గురుపుత్రికి నువ్వు అడిగితే కాదంటానా అని వెంటనే పూలహారాల కోసం బయలుదేరాడు. బ్రహ్మాది ఋషులకు కూడా అంత తేలిక కాదు ఆ సౌగంధిక పుష్పాలు తేవడం అంటే. వృషపరువుడు దేవతల్ని జయించి ఆ పుష్పాలు తెస్తూ ఉంటాడు, అటువంటి పువ్వుల కోసం ఈయన బయలుదేరాడు. అరణ్యానికి వెళ్ళాడట. రాక్షసులు టైం చూసుకున్నారు, ఆ గురువుగారి పుత్రికి అడిగింది ఈయన వెడుతున్నాడు, వీడు దంపతగా వీడిని చంపితే గురువుగారు బతికించేశారు కాబట్టి ఈసారి వీడిని చంపి శవం కూడా దొరకనివ్వకూడదు అనుకుంటున్నారట. భయం వాడు మడి బతుకుతాడేమో అని. వీడు తీరా పూల కోసం చెట్టు ఎక్కబోతున్న టైంకి ఒక్కసారి వచ్చి ఆ చెట్టు కట్టేసి కొలబొడిచి చెట్టుకే నిప్పండించేసి వీడిని బూడిద చేసేసి అక్కడతో తీరక కసి ఆ బూడిదని మళ్ళీ బతికిస్తాడేమో అని దాన్ని పట్టుకొచ్చి ఒక కళ్ళు కొండలో కలిపేసి సురాపాత్రలో, మామూలు కళ్ళు కాదు స్పెషల్ కళ్ళు తయారు చేసేవారు గురువుగారి కోసం. ఆ రోజుల్లో గురువుగారు శిష్యులు కూడా టక్క ఒకరికొకరు సరదా కబుర్లు చెప్పుకుంటూ పుచ్చుకునేవారు. ఈ శిష్యులంతా కలిసి ఆ గురువుగారికి శుభ్రంగా అంటగట్టేశారు. ఆయన బాగా పుచ్చేసుకున్నాడు, ఆ తెగ తాగేసి మత్తులోకి వెళ్ళిపోయాడు. చివరికి ఈ విధంగా శిష్యుడు యొక్క భస్మాన్ని కడుపులోకి పంపించేసేట. ఆయన తాగుబోతులు ఎప్పుడు ఏం చేస్తారో ఏం తెలుసు కనుక. మళ్ళీ యథాప్రకారంగా శిష్యుడు ఇంటికి రాలేదు, వెంటనే తండ్రి దగ్గరికి వెళ్ళింది. నాన్న నాన్న నాన్న, నీకు ఈసారి మళ్ళీ కష్టం కలిగిస్తున్నాను, ఏమనుకోకు. నా కచుడు అరణ్యానికి పూలహారం కోసం వెళ్ళాడు. బ్రాహ్మీ మాయాం త్వాసురీ త్వన్యమాయా త్వయి స్థితే కథమే వాతి వర్తతే. నాయనా నేను పూలు తెమ్మని కచుడి పంపాను, కనపడలా. బృహస్పతి పుత్రుడు కచుడు మృతుడై ఉండవచ్చు, ఈ రాక్షసులంతా వాడిని చంపేసి ఉండొచ్చు, బతికించండి. శుక్రుడు అన్నట్ట వెర్రిదానా, వాడిని బతికించాననుకో ఉపయోగం ఏముంది, మళ్ళీ రాక్షసులు ఎప్పుడో చంపుతారు, మళ్ళీ బతికించినా మళ్ళీ చంపుతూ ఉంటారు. ఏం చచ్చిపోయి హాయిగా వాళ్ళ నాన్న దగ్గరికి స్వర్గానికి పోతాడు సుఖంగా వదిలేయమ్మన్నాడు. ఈ పాటు మైకల్లో ఉన్నాడుగా, మరి ఇప్పుడు లోపల వేరే పెర్సన్ ఉన్నాడు, సెకండ్ పెర్సన్ అంటారు. ఆ టైంలో కొంచెం ఆ మత్తులు అలా అన్నట్ట, నాణ్యత్ర కుక్షేర్ మమ భేద నేనా. అప్పుడు తమాషా జరిగింది. ఆవిడ మాత్రం కాళ్ళ మీద పడిపోయి ఏడుస్తూ, నువ్వు ఆ కచుడిని బతికించకపోతే నేను చచ్చిపోతాను, ఎందుకు బతికించాలో కారణం చెప్పిందట. కచుడి మీద వెర్రి ప్రేమే కాదు నా అన్నయ్య, నాకు అసలు రహస్యం ఒకటి, కొన్ని లక్షణాలు ఉంటే వాడిని ఎవరైనా గౌరవిస్తారు. మతి లోకోత్తరుడైన అంగిరసు మల్మండు ఆశ్రితుడా బృహస్పతికి పుత్రుడు మీకు శిష్యుడు సురూప బ్రహ్మచర్యాశ్రమ స్థితుడు స్వరూప బ్రహ్మచర్యాశ్రమవ్రత సంపన్నుడు.
ఆయనలో కొన్ని లక్షణాలు ఏమిటంటే, అందరిలో మహాజ్ఞాని అని పిలువబడేటటువంటి అంగిరసుడి యొక్క మనుమడు. ప్రజాపతులు అంగిరసుడు అంటే పార్వతీ కళ్యాణానికి అంగిరసుడినే మాట్లాడమన్నారండి వశిష్ఠాదులు హిమవంతుని దగ్గరికి వెళ్ళి. అంతటి గొప్పవాడు అంగిరసుని మనుమడు. ఇక దేవగురువు బుద్ధికి బృహస్పతి అని పేరు పొందిన బృహస్పతికి కుమారుడు. ఇవన్నీ ఒక ఎత్తు. తండ్రి గొప్పవాడవచ్చు, తాత గొప్పవాడవచ్చు, అవన్నీ నేను లెక్క చేయను. మీకు శిష్యుడు, మీకు శిష్యుడు. శుక్రాచార్యుడికి శిష్యుడు అవడం అంటే ఒక శత్రువు యొక్క వంశానికి సంబంధించిన వాడు, అది వేళాకోవడం కాదు. మీరెంతో మెచ్చుకుంటేనే మీకు శిష్యుడయ్యాడు. మీకు శిష్యుడైతే అవ్వచ్చు, కానీ అతనిలో ఇంకో క్యారెక్టర్ ఉంది. సురూప, మంచి అందంగా ఉంటాడు, అంత అందమైన రూపం ఎవరికి ఉండదు. రూపం ఉన్నా స్త్రీలు ప్రేమించరు. అతనిలో బ్రహ్మచర్య ఆశ్రమవ్రత సంపన్నుడు. చదువుకునే టైంలో నియమంతో ఉండమంటే అంత నియమంతో ఉన్నాడు. ఒక్కనాడు హద్దు మీరు నా దగ్గరికి రాలేదు. ఇన్ని లక్షణాలు ఉన్నాయి. అంతటి వాడు, అటువంటి నిష్ఠాగరిష్ఠుడైనటువంటి ఆ మహానుభావుడు ధనుజ వ్యాపాదితుండైనా రాక్షసుల చేత సంహరింపబడితే అచ్యుత ధర్మజ్ఞ మహాత్మ కచునకే శోకింపకెట్లుండు. ఆ కచుడి కోసం నేను శోకించకుండా ఎందుకుంటాను? నువ్వు సామాన్యుడివా? అచ్యుత ధర్మజ్ఞ, ఏనాడు ధర్మము నుంచి భ్రష్టత పొందనటువంటి ధర్మజ్ఞానం గలవాడి, ఏనాడు ధర్మం నుంచి వెనుదిరగడట. ఆయన అంత బాగా ధర్మాన్ని తెలిసి ఆచరిస్తాయట. మహాత్ముడివి. మహాత్ముడు ధర్మం మీద నిలబడేవాడు. ఇన్ని ధర్మాలు ఉన్నవాడు చేస్తే ఏడవాలి. కాబట్టే నేను నీ కూతుడిని కాబట్టి ఏడుస్తున్నాను ఆ కచుడి కోసం. అటువంటి పుణ్యాత్ముడు, వాడి కోసం ఏడవలసిందే. వాడు లేకపోతే నేను చచ్చిపోతాను. నేను చచ్చిపోతా అందిట. చచ్చకి అమ్మ, చచ్చక తల్లి, నేను నిన్ను కాపాడతానులే అని వెంటనే ఆయన ఎట్టకేలక తల్లి బతిమాలగా బతిమాలగా అలాగే కాపాడతానంటాడు. వాళ్ళు అంటాడు భక్తులు. చివరికి ఒక బకెట్ నీళ్లు పోసింది ఆవిడ నెత్తి మీద. పొయ్యిగా 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 అతి కష్టం మీద లేచాడు అనమాట. అని కాస్త కళ్ళు వదులుచుకుని దివ్య దృష్టితోటి మంత్రం చదివితే కానీ దివ్య దృష్టి రాదు. ఆ మంత్రం చదవాలంటే ఈయన బుర్ర వేరే పని చేయట్లా, తెగతాగి ఉన్నాడు ఆయన. మరి ఇంకేం పని చేస్తుంది? అందుకని బాగా మత్తు దిగాక అప్పటికి ఒకరాత్రి వేళ గుర్తొచ్చింది ఆయనకి కూతురు ఏడుస్తోందని. లేచి, అమ్మ ఏడుస్తూనే ఉన్నావు తల్లి, ఎంత పొరపాటు జరిగింది, ఇదిగో ఈ దిక్కుమాలకు బాగా డోసు ఎక్కువ పోసేశారు, ఫ్రీగా వచ్చింది కదా, నేను కూడా పూర్తి చేసుకున్నాను, ఏం చేస్తాను, ఎంత పండితుండేనా నాకు ఈ బలహీనత పెట్టాడు అని చెప్పి ఆయన గారు అప్పుడు అతి కష్టం మీద మంత్ర ఉచ్చారణ చేసుకుని చూడగా చూడగా సమస్త భూమండలాదులు ఎక్కడా కనపట్లేదట. అమ్మ ఎక్కడా కనపట్లేదు అన్నట్ట. నీకు ఇంకా అమ్మాయికం దిగలేదా నాన్న? దిగకపోవడం వల్లే మంత్రం పనిచేయక కనపట్టలేదు. చచ్చలేదమ్మా, నా మంత్రానికి మైకానికి సంబంధం లేదు అని చెప్పి ఆయన బాగా ఆలోచించాడు. ఆలోచిస్తే ఈ సృష్టిలో భూమి మీద కనపడకపోతే ఇంక ఏ ఏ ప్రదేశాలలో ఖర్చుడు ఉంటాడో అక్కడ నాకు దర్శనం ఇవ్వవలసింది అని మహామాయ ఉపయోగించాడు. అప్పుడు ఆయన కడుపులో కనపడింది అట, బూడిద రూపంలో. ఇప్పుడు అర్థమైన తల్లి, మైకం కాదు, నా కడుపులోకి వెళ్ళిపోతే ఇంకెక్కడ కనపడతాడు? వీళ్ళు ఎంత దొంగ పీనుగురు ఈ రాక్షసులు, వాడిని కాల్చి అక్కడ ఎక్కడ కాకుండా నాలో పెట్టారు. కథ ఉందిలేండి వెనకటికి. ఓ ఇద్దరు కలిసి పొరుగురు వెళ్ళారు. ఒకడు దొంగడు, ఒకడు రెండోడు వ్యాపారిని. ఈ దొంగడిని కూడా తీసుకెడుతున్నామేంటి అన్నారట. ఏం చెయ్యం, వాడు నా కూడా వస్తానంటున్నాడు వ్యాపారానికి అని. సరే, ఇద్దరు కలిసి బయలుదేరారు. ఈ వ్యాపారి 5,000 రూపాయలు కట్ట పెట్టుకుని బయలుదేరట. వచ్చేటప్పుడు సరుకులు తెచ్చుకొచ్చి ఇక్కడ కిరాణాకి అమ్ముకుందామని. ఈ 5,000 కోసం రెండోడు కూడా వచ్చాడు. సరే, ఇద్దరు పక్క పక్కనే పడుకున్నారు. ఒక రాత్రి వాళ్ళు ఈ దొంగడు లేచాడు. ఆ మిత్రుడు ఈయన వ్యాపారి యొక్క బొట్టంతా వెతికాడు, గంపంతా వెతికాడు, జేబులు వెతికాడు, అంతా వెతికాడు. ఏం వెతికినా రూపాయి కనపడలా. 5,000 కట్ట నా కళ్ళ ముందు చూశాను, ఏం చేశాడబ్బా అని పాపం బెంగెట్టుకుని పొద్దున్నే లేచాక ఇద్దరు కలిసి మళ్ళీ కిరాణా కొట్టుకు వెళ్ళారు. 5,000 కట్ట అక్కడ ఇచ్చి ఆయన డబ్బులు ఇచ్చి సామాన్ తీసుకున్నట్ట. ఈ పక్కన అడుక్కుతాక, మిత్రమా 5,000 కట్ట రాత్రి ఎక్కడ దాచేవన్నట్ట. నాకు నీ సంగతి తెలుసు కదరా, నువ్వు నిద్రపోయిన తర్వాత కాసేపు నాకు లేస్తావని తెలుసు, నువ్వు పడుకున్నట్టున్నప్పుడు నీ జేబులో వేసాను అన్నట్ట.
అంచేత వాడి జేబులో వేస్తే వాడు తమ జేబులో ఎందుకు వెతుక్కుంటాడు, పక్కంతా వెతికాడు, వాడి మొట్టలోనే పెట్టేసి వీడంతా వెతుక్కుని వాడు తెల్లవారుజామున పడుకుంటాడుగా, అప్పుడు తీసి ఆ మొట్టలోంచి తన దగ్గర పెట్టుకున్నట్ట. అంచేత దొంగడి చేతికి తాళాలు ఇమ్మని శాస్త్రం, దొంగడి మొట్టలోనే పెట్టి ఆయన దాచుకున్నాడు డబ్బు. మనం కూడా ఎప్పుడైనా అంతే, అవతల వాడు మన కూడా ప్రయాణం చేసేవాడు దొంగ పీను కనుకుంటే అవన్నీ చేస్తూ ఉండాలి. మనకన్ని తెలివితేటలు అన్ని ఇబ్బందులు అవి కుదరవు, అందరికీ ఎక్కడ కుదురుతాయి రండి. ఈ రాక్షసులు చేసినటువంటి మహామాయ చంపేసి ఇంకెక్కడన్నైతే దొరుకుతుందేమో అని పట్టుకొచ్చి పట్టుకొచ్చి నా కడుపులోకి తోసి పారేశాను. ఇప్పుడు ఎలాగా? సరే కూతురుతో అడిగట్ట, అమ్మాయి ఇప్పుడు ఈ చచ్చిన వాడు నా కడుపులో ఉన్నాడు, నేను వాడిని బతికిస్తాను, అలా బతికిస్తే వాడు బయటికి రావాలంటే నేను చావాలి, నేను చావడం నీకు ఇష్టమా కచుడు చావడం నీకు ఇష్టమా అని అడిగట. ఇంకంతకంటే ఏం చెప్పగలం? ఆయన సుస్పష్టంగా కూతురుతో అదే మాట అన్నాడు. ఆయన ఆవిడ ఏడుస్తూ అందిట, నాన్న కచుడు లేకపోతే జీవితాంతం బ్రహ్మచర్యంగా ఉండిపోతాను నేను, నువ్వు లేకపోతే తండ్రి లేడని బెంగతో వెంటనే చచ్చిపోతాను, ఇంక నా బతికింతే. దౌ మాం శోకావగ్ని కల్పోదకేతాం కచస్య నాశస్తవచాభిఘాతక కచస్య నాశే మమ నాస్తి ధర్మః తవోపఘాతే జీవితుం నాస్మి శక్త. తండ్రి ఈ రెండు నాకు శోకాలి, మహాబాధాకరమైన విశేషాలే చెప్పావు. ఎందుకనంటే నీవు లేకపోతే, తండ్రి లేకపోతే వెంటనే ఎలాగ చావక తప్పదు, అతడు లేకపోతే శాశ్వత బ్రహ్మచర్యంతో ఏడుస్తూ అలవటించుకోవాల్సిందే. రెండు నాకు అగ్నితో సమానములే, రెండు నాకు భయంకరమే, రెండు నాకు మహాబాధాకరమే. కాబట్టి ఇప్పుడు నువ్వే ఏం చేస్తావో తెలియదు, ఏ రకంగా అయినా నా చావు తప్పదు, తెలివితేటలతో నువ్వు బతకాలి వాడు బతకాలి, ఈ రెండూ చెయ్యి అని ఏడుస్తూ కూర్చుందిట. సరే ఏం చేయాలి? ఈయన వెంటనే శుక్రుడు తన కడుపులో ఉన్నటువంటి ఆ కచుడి మీద సంజీవని ప్రయోగించాడు. వెంటనే కచుడు బొటన వేలంత స్వరూపంతో లోపల బతికాడు. బతికి మహాత్మ రాక్షసులు క్రోధావేశంతో చంపి మధ్యంలో కలిపి మీకు ఇస్తే మీరు వెనక ముందు చూడకుండా నన్ను లోపలకు పుచ్చేసుకున్నారు, ఇప్పుడు మిమ్మల్ని చంపి నేను బయటికి రాలేను, కాబట్టి మళ్ళీ నన్ను చంపేయండి, లేదా నేను చావడానికి తగిన మంది ఏదైనా ప్రయోగించండి, బ్రహ్మహత్యా దోషం మీకు తగలదు, నేనే కోరుకున్నాను, ఎంచేతంటే గురుద్రోహం కంటే ఇదే నాకు మంచిదన్నట్ట. అనగా ఆయన అన్నాడు, నాయనా కాదురా, నువ్వు లేకపోతే నా కూతురు బతకదు, నువ్వు లేకపోతే నేను బతకలేని పరిస్థితి, అలాగే నేను తెచ్చినా నా కూతురు బతకలేదు, ఇప్పుడు నువ్వు ఎలా బయటికి రావాలా అని నాకు ఆలోచన పట్టుకు పీకుతోంది అన్నట్ట. గురుగారు మీ అనుగ్రహం వల్ల పూర్వస్మృతి జ్ఞానం నాకు కలుగుతోంది, మీ కడుపులోంచి ఏదో రకంగా బయటికి రావాలనే కోరిక లోపల ఉంది, కానీ విద్యాభ్యాసం చేయించిన గురువు కన్న తండ్రి కంటే ఎక్కువ అంటారు, అటువంటి తండ్రికి మీకు హాని కలిగింది.